ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజాయముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీరుత్తమ శ్లోకే భక్తేర్భవతి నైష్టికే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనీశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. చదువుతున్నది శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం అధ్యాయం 4 శ్లోకం 4. యత్కాయ ఏష భువనత్రయ సన్నివేశో యత్కాయ ఏష భువనత్రయ సన్నివేశో యస్యేంద్రియైస్తనుభృతామువయేంద్రియాణి యస్యేంద్రియైస్తనుభృతామువయేంద్రియాణి జ్ఞానం స్వతస్వసనతో బలమేజయీహో జ్ఞానం స్వతస్వనతతో బలమేజయీహ సత్వాదిభిః స్థితిలయోద్భవ ఆదికర్త సత్వాదిభిః స్థితిలయోద్భవ ఆదికర్త Please repeat word to word translation. Yatkaye yavani dehamunandu eshaha ee bhuvanatraya mullokamula yokka sanniveshaha chakkani amarika yasya yavani yokka indriyai indriyamulache తనుభృతాం దేహదారుల యొక్క ఉభయ ఇంద్రియాణి రెండు రకముల ఇంద్రియములు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు జ్ఞానం జ్ఞానము స్వతః నేరుగా అతని నుండియే స్వసనతః అతని శ్వాస నుండి బలం శారీరక బలము ఓజహ ఇంద్రియ శక్తి ఈహ కర్మలు సత్వాదివిహి సత్వరజస్తమో గుణములచే స్థితి పోషణము లయ లయకార్యములు ఉద్భవే సృష్టికార్యములకు ఆదికర్త ఆదికర్త. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. అతని దేహమునందే విశ్వము యొక్క ముల్లోకములు చక్కగా అమర్చబడినవి. అతని దివ్యేంద్రియములే సకల దేహదారుల జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఉత్పన్నము కావించును. అతని చైతన్యమే బద్ధ జ్ఞానమును కలుగజేయును. అతని శ్వాసయే దేహదారుల యొక్క శారీరక బలమును ఇంద్రియ శక్తిని బద్ధ కర్మలను ఉత్పన్నము చేయును. సత్వరజస్తమో గుణముల ద్వారా అతడే ఆదికర్తయ్యున్నాడు. ఆ విధముగా విశ్వము సృష్టింపబడి పోషింపబడి లయింపజేయబడును. భాష్యం: బద్ధజీవుడు తన కఠిన కార్యములచే పూర్తిగా అలసినప్పుడు లేదా వ్యాధి మృత్యువు భయముచే పీడితుడైనప్పుడు జ్ఞాన ప్రదర్శనకు లేదా కార్య ప్రదర్శనకు శక్తిని కోల్పోవును. కనుక భగవత్కృప లేకుండా మనము కార్యములను కాని జ్ఞాన సముపార్జనము కాని చేయజాలమని తప్పక ఎరుగవలెను. భగవత్ కరుణ చేతనే బద్ధజీవుడు ఒక భౌతిక దేహమును పొందును. అది భగవానుని అనంత ఆధ్యాత్మిక దేహమునకు వికృత ప్రతిబింబము వంటిది. ఆ విధముగా జీవుడు సంగము స్నేహము ప్రేమకు సంబంధించిన అజ్ఞానమయ లౌకిక కార్యములలో నియుక్తుడగును. కాని ఆకస్మికముగా సంభవించడి భౌతిక దేహనాశనముతో ఆ కార్యమంతయు అకస్మాత్తుగా ఆగిపోవును. అట్లే ప్రకృతి నిరంతర పరిణామశీలమైనది కనుక మన భౌతిక జగము కూడా క్షణములో శూన్యమైపోగలదు. విశ్వము యొక్క సృష్టి పోషణము లయమునకు భగవానుడే ఆదికర్త. తనకు ఇంతటి మాయను కల్పించినట్టి దేవదేవుని తెలుసుకొనుటకు జీవుడు తప్పక యత్నింపవలెను. బద్ధజీవుడు శరణాగతుడై తన చెంత సచ్చిదానందమయ జీవితమును తిరిగి పొందవలనని భగవానుడు కోరుకొనును. అజ్ఞానములో మునుగుటకే భగవానుడు ఇంతటి సౌకర్యమును కలుగజేసినప్పుడు మూర్ఖమైన కల్పనలు లేకుండా అతని ఆదేశమునే వినమ్రముగా పాటించినచో దీని నుండి బయటపడుటకు అతడు మరింత సౌకర్యమును తప్పక కలుగజేయగలడు అని బద్ధజీవుడు విచారణ చేయవలసి యుండును. ఈ శ్లోకము గర్భోదసాయక విష్ణు వర్ణించుచున్నది. ద్వితీయ పురుషావతారమైన అతడు పురుష సూక్తములో స్తుతింపబడినాడు. అతడే స్వయముగా పరమాత్ముని రూపమున ఎల్ల జీవుల హృదయములలో ప్రవేశించును. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనిడి హరి నామ కీర్తన ద్వారా ఈ పతిత యుగమునందైనను మనుజుడు తన హృదయమందలి పరమాత్ముని కనుగొనగలడు. భగవానుడు మనవలనే పురుషుడు, కాని అతడు అనంతుడు. అయినప్పటికీ సూక్ష్మమగు జీవుని అనంతుడగు భగవానునికి ఒక ప్రేమయత్త సన్నిహిత సంబంధము ఉన్నది. ఈ సన్నిహిత సంబంధము దృష్ట్యా భగవంతుని నిత్యదాసుడనడి మన స్వరూపము యొక్క చరమావగాహనకు భక్తియోగమే తగిన విధానము. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా చచ్చురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యత్కాయ ఏష భువనత్రయ సన్నివేశో యస్యేంద్రియైస్తనుభృతాముభయేంద్రియాణి జ్ఞానం స్వతస్వసనతో బలమేజ ఈహ సత్వాదిభిస్థితిలయోద్భవ ఆదికర్త. అతని దేహమునందే విశ్వము యొక్క ముల్లోకములు చక్కగా అమర్చబడినవి. అతని దివ్యేంద్రియములే సకల దేహదారుల జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఉత్పన్నము కావించును. అతని చైతన్యమే బద్ధ జ్ఞానమును కలుగజేయును. అతని శ్వాసయే దేహదారుల యొక్క శారీరక బలమును, ఇంద్రియ శక్తిని, బద్ధ కర్మలను ఉత్పన్నము చేయును. సత్వరజస్తమో గుణముల ద్వారా అతడే ఆదికర్తయ్యున్నాడు. ఆ విధముగా విశ్వము సృష్టింపబడి పోషింపబడి లయింప చేయబడును. ఈ యొక్క అధ్యాయము ద్రుమిళుడు నిమికి భగవంతుని యొక్క అవతారముల గురించి ఆయన వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈ గర్భోదశాయక విష్ణువు యొక్క అవతరణ ఈ యొక్క శ్లోకంలో వివరణ జరుగుతూ ఉందన్నమాట. భగవంతుని యొక్క విశ్వమే ఈ విశ్వమంతా, భగవంతుని యొక్క దేహం ఈ విశ్వమంతా కూడా వ్యాపించి ఉంది. దాన్నే మనం విశ్వరూపం అని కూడా చెప్తూ ఉంటామన్నమాట. సో ఏ రకంగా ఈ ఇంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ ముల్లోకములు కూడా ఆయన యొక్క దేహంలోనే ఏ రకంగా అమర్చబడి ఉన్నాయి, ఈ విషయాలన్నిటిని గురించి కూడా ఈ శ్లోకంలో వివరించడం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత గుణాలు కూడా, సత్వరజస్తమో గుణాలు, అది కూడా ఆయన సృష్టిలోని భాగములేనన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం భగవంతుడిని ఏం కోరుకున్నాము అంటే, నీ యొక్క ఆధీనంలో లేకుండా స్వతంత్రంగా నేను ఉండాలా అని చెప్పి కోరుకున్నాం అన్నమాట. మరి స్వతంత్రంగా ఉండాలా అంటే మనం సత్యాన్ని మర్చిపోవాలా? పోలీసులు కూడా ఒక్కొక్కసారి ఏదన్నా పెద్ద పెద్ద మేళా జరుగుతూ ఉంటే మఫ్టీలో ఉంటారనమాట. మఫ్టీలో ఉన్నప్పుడే దొంగతనం చేస్తుంటే పట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. పోలీస్ యూనిఫామ్ లో ఉంటే ఆడ దొంగతనం చేయడం అనమాట. సో అదే రకంగా మనము ప్రభువుల్లాగా ప్రవర్తించాలా అంటే భగవంతుణ్ణి మనం మర్చిపోవాలా. భగవంతుణ్ణి మర్చిపోవాలా అంటే భగవంతుడు ఏం చేయాలా? మాయను సృష్టించాల. సో ఆ మాయ త్రిగుణాల ప్రభావంతో మనమేమనుకుంటాం, నేనే ప్రభువుని, నేనే మాస్టర్, నేనే ఈశ్వరుణ్ణి, నేనే కంట్రోలర్ అని చెప్పి ఆ గుణాల యొక్క ప్రభావం వల్ల మనల్ని మనం అనుకునేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఈ అహంకారంలో ఉంటామో అప్పుడు ఖచ్చితంగా భగవంతుని మనం అంగీకరించేదానికి అవకాశం లేదు. అహంకారం యొక్క లక్షణం ఏంటి? నేను ఈ శరీరమని భావించుకున్నప్పుడు ఈ శరీరాన్ని ఎట్లా సంతృప్తిపరచాలా, భోగైశ్వర్యాల కోసం తప్పిస్తూ ఉంటాం. అహంకారం యొక్క లక్షణం అది. సో భోగైశ్వర్య ప్రసక్తానాం భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఎవరైతే భోగైశ్వర్యాలకు లోనుడవుతాడో నన్ను అర్థం చేసుకోలేడు, నన్ను చేరుకోలేడు. మనం భగవంతుని స్థానంలో ఉండి ఈ ప్రపంచాన్ని అనుభవించాలా అని అనుకునేటప్పుడు ఇంకొకరిని మనం యాక్సెప్ట్ చేయలేం. మనం ఎవరైనా కానీ, ఎంత వినయపూర్వకంగా ఉన్న వ్యక్తి అయినా కానీ ఎదుటి వ్యక్తిని మన ముందు పొగిడితే లోపల ఒక తెలియనటువంటి వికర్షణ వచ్చేస్తుంది అనమాట. వాహ్, ఆయన ఏంది, నేనే గొప్ప, ఆయన పొగుడతారేంటి నా ముందు. ఇమీడియట్ గా మనం, ఆయనే కాదు మేము కూడా చేశాం అట, ఇమీడియట్ గా రియాక్షన్ వచ్చేస్తుంది. ఇది ఒరిజినల్ గా ఆ యొక్క భావన ఎక్కడ స్టార్ట్ అయింది అంటే భగవంతుణ్ణి దగ్గర నుంచి, భగవంతుని పట్ల మనకు ఉన్నటువంటి అసూయ, ద్వేషం, అది ఇక్కడ వ్యక్తుల పట్ల మనం చూపిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ వ్యక్తుల్ని మనం పొగడగలమో, మనస్ఫూర్తిగా అభినందించగలమో, వాళ్ళ గొప్పతనాన్ని స్వీకరించగలమో, అది నిజమైనటువంటి దాసుని యొక్క అర్హత అన్నమాట. కానీ మనం ఒకరి ఉన్నతత్వాన్ని మనం అంగీకరించలేమన్నమాట, మన అహం ఒప్పుకోదన్నమాట. సో అందుకని ఇక్కడ చివరిగా ప్రభుపాదులు వారు ఏం వివరిస్తూ ఉన్నారు అంటే, వీటన్నిటినీ, భగవత్ తత్వాన్ని వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే, ఈ సన్నిహిత సంబంధము దృష్ట్యా భగవంతుని నిత్య దాసులమనడి మన స్వరూపము యొక్క చరమావగాహనకు భక్తి యోగమే తగిన విధానము. వేరే జ్ఞాన యోగము అదంతా కూడా ఏంటి? అహంకారం అనమాట. జ్ఞానం కొంచెం తెలిస్తే నన్ను మించిన వ్యక్తి లేరు, అహంకారం వస్తుంది. కానీ భక్తి యోగంలో మొట్టమొదటి నుంచి ఏంటి అంటే, దాసోస్మి.
ఆది పురాణంలో కూడా భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, ఎవరన్నా నాకు నేరుగా భక్తుడు అని చెప్తే ఆడు నా భక్తుడు కాదు, ఎవడైతే నా దాసునికి దాసునికి దాసుడు అని చెప్తాడో వాడే నాకు నిజమైనటువంటి దాసుడు, నిజమైనటువంటి భక్తుడు. సో మనం ఆ దాస స్థితి అయితే ఎన్నో జన్మలుగా మనం ఈశ్వర భావనకు అలవాటు పడిపోయాం, నేను ప్రభు నేను ప్రభు నేను ప్రభు అని. సో ఇప్పుడు ఉన్నట్టుండి దాసుడు అవ్వాలా అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు, అంత సామాన్యమైన విషయం కాదు. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక పిహెచ్డి చేసిన భక్తుడు టెంపుల్లో జాయిన్ అవుతాడు అనమాట. జాయిన్ అయితే అతనికి అంట్లు కడిగే పని, ఈ పాత్రలు కడిగేది, ఈ సర్వీస్ ఇస్తారనమాట. ఇస్తే అప్పుడు అతను ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభుపాద్ ఇదేంటిది, నేను పిహెచ్డి చదివాను, నాకు ఇటువంటి సర్వీస్ ఇచ్చారేంటి అని చెప్పి అంటాడు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు, నువ్వు బయట ప్రపంచంలో పిహెచ్డి చదివి ఉండొచ్చు, భక్తిలో ఏబీసీడీలు ఏంటి అంటే వినయపూర్వకంగా ఏదైతే నువ్వు నీచం అనుకుంటావో అటువంటి సేవలను చేయడం, వినయపూర్వకంగా అది ఏబీసీడీ అనమాట, వినమ్రతతోటి. సో మనం ఏంటి అంటే మొట్టమొదట ఆధ్యాత్మిక చింతనలో నారదముని కూడా అదే చెప్తాడు అనమాట, ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా కానీ భగవద్భక్తుల యొక్క సేవ చేసినప్పుడే. నారదముని కూడా పూర్వాశ్రమంలో ఏంటి, ఆయన దాసీపుత్రుడు, చతుర్మాస్య సమయంలో ఆమె దాస్యం ఎక్కడ చేస్తూ ఉంది, ఒక భాగవతుడి ఇంట్లో చేస్తూ ఉంది. ఆ భాగవతుడి ఇంట్లో చతుర్మాస్య సమయంలో చాలా మంది భక్తులు చతుర్మాస్య వ్రతం చేయడానికి చేరారనమాట. చేరినప్పుడు నారదమునికి అవకాశం లభించింది వాళ్లకు సేవ చేయడం, వాళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి భాగ్యం నారదమునికి లభించింది. సో అందువల్ల నారదముని ఏం చెప్తారు అంటే వాళ్లకు నేను సేవ చేయడం వల్ల తర్వాతి జన్మలో నారదుడి అంతటి ఉన్నతమైనటువంటి జన్మను నేను ఎత్తేటువంటి అవకాశం నాకు లభించింది. ఒకసారి శ్రీపాద రామానుజాచార్యులు వారు ఒక గ్రామానికి వెళ్తారనమాట. ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో అందరూ కూడా మాయవాదులు, మాయవాదులు అంటే ఎవరు, నేనే భగవంతుడు అనేటువంటి భావనలో ఉండేటువంటి వారు ఆ ఊరంతా కూడా. రామానుజుల వారు వాళ్ళకి ఈ వైష్ణవ తత్వం, భగవంతుడు వేరు మనం ఆయన దాసులం అనేటువంటి తత్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎవడు ఇంట్రెస్ట్ గా లేడు, ఉత్సాహం లేదనమాట. అప్పుడు రామానుజుల వారు ఆయన శిష్యుడు ఒక ఆయన ఉంటాడు దాశరథి అని, ఆ ఊర్లో ఒక కొలను ఉంటుందన్నమాట. ఆ కొలంలో ఈ ఊరు జనాలందరూ ఉదయంతో స్నానం ఆ కొలంలోనే చేస్తారు. అప్పుడు రామానుజుల వారు ఏం చెప్తారు అంటే, దాశరథి రేపు ఉదయంతో నువ్వు వెళ్ళి నీ పాదాలు ఆ కొలంలో పెట్టి వచ్చేయాలా అంటాడు, నీ పాదాలు ఆ కొలంలో పెట్టి వచ్చేయాలా అంటాడు. అప్పుడు దాశరథి గురుగారు ఏం చెప్తే అది జస్ట్ చేయాలంతే, ఎందుకు ఏంటి నో క్వశ్చన్. సో ఆయన వెళ్ళి గురుగారు చెప్పారు కదా అని చెప్పి ఆ కొలంలో ఉదయంతో వెళ్ళి అందరికన్నా ముందు వెళ్ళి నీ పాదాలు పెట్టి రావాలా అన్నారు. దాశరథి వెళ్ళి అందరికన్నా ముందు వెళ్ళి ఆయన పాదాలు ఆ కొలంలో పెట్టి వచ్చేస్తారనమాట. తర్వాత ఊరు జనాలు ఒక్కొక్కరు వెళ్లి స్నానానికి వెళ్తారు. ఎవరైతే స్నానానికి వెళ్తారో బయటకు వచ్చిన తక్షణమే రామానుజుల వారి దగ్గరలో ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే నేరుగా ఆయన దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసేసి నాకు చక్రాంతాలు వేస్తారా నామం ఇస్తారా అని చెప్పి అడుగుతారు. తత్వం చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్కడ వినలేదనమాట. ఈ దాశరథి పాదాలు ఆ యొక్క కొలంలో పెట్టేసరికి ఆయన యొక్క చరణాలు, దాన్ని మామూలుగా భగవద్భక్తుని యొక్క పాదాలు కడిగితే దాన్ని ఏమంటాం, చరణామృతం అంటాం. ఆయన యొక్క పాదస్పర్శ తగిలినటువంటి జలములో వీళ్ళు స్నానం చేయడం ద్వారా వాళ్లలో చైతన్యంలో మార్పు వచ్చేసింది. మార్పు వచ్చేసి రామానుజుల వారి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మిమ్మల్ని మేము గురువుగా స్వీకరిస్తాం, ఈ వైష్ణవత్వాన్ని మేము అంగీకరిస్తామని చెప్పి యావత్ మంది ప్రజలు ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా శ్రీపాద రామానుజుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం జరిగిందనమాట. దీక్ష తీసుకోవడం జరిగింది. సో అందువల్ల మనం ఏంటి అంటే భగవద్భక్తుల యొక్క అనుగ్రహం అన్నటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. భగవంతుడే శ్రీ చైతన్య మహాప్రభు పూరిలో ఒక ఏకాదశి రోజు గరుడ స్తంభం దగ్గర నిలబడుకొని దర్శనం చేస్తూ ఉన్నారు. జనాలతో మందిరం కిటకిటలాడిపోతూ ఉందన్నమాట. అప్పుడు ఒక వృద్ధురాలు పరిగెట్టుకుంటూ దర్శనం చెయ్యాలా అన్నటువంటి తపనలో ఆమె, నేను మనిషి మీద ఎక్కుతూ ఉన్నానా, రాయి మీద ఎక్కుతూ ఉన్నానా, చెట్టు మీద ఎక్కుతున్నానా, ఏమి చూడట్లేదు. చైతన్య మహాప్రభు ఇటు నిలబడుకొని ఉంటే బరబరా వెళ్ళి ఆయన భుజాన్ని ఎక్కేసింది. ఎక్కేసి దర్శనం చేస్తూ ఉంది తన్మయత్వంతో. ఈ లోపల చైతన్య మహాప్రభు యొక్క సేవకులందరూ కూడా ఆమెను కింద లాగడానికి ప్రయత్నిస్తే చైతన్య మహాప్రభు వాళ్ళని వారించారు. ఆమెను ఏం కలత పెట్టద్దు అన్నారు. దర్శనం అంతా అయిన తర్వాత ఆమె అప్పుడు రియలైజ్ అవుతుంది, అరే నేను ఎవరి మీదో ఎక్కేశానని చెప్పి టక్కన దిగేసి ఆమె వెళ్ళిపోయి మహాప్రభు పాదాలు దండం పెట్టుకుని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు చైతన్య మహాప్రభుని ఆ శిష్యులందరూ అడుగుతారు, ఆమె మిమ్మల్ని ఎక్కుతూ ఉంటే మేము దించడానికి ప్రయత్నిస్తే మీరు వారించారు ఎందుకు స్వామి అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, భగవంతుణ్ణి దర్శించాలా అన్నటువంటి అంత తపన, అంటే ఆమె కళ్ళు భగవంతుని దర్శనం కోసం తపిస్తూ ఉన్నాయి, నేను మనిషి మీద ఎక్కుతున్నానా, ఇవి ఏమీ గమనించట్లేదు, అంత పరితాపంలో ఉంది భగవంతుని దర్శించాలా అని, అంత భక్తి ఉన్న వాళ్ళని మోయడానికి నాకేం ప్రాబ్లం లేదన్న, అంత భక్తి ఉన్నటువంటి వ్యక్తులను మోయడానికి నాకేం ప్రాబ్లం లేదన్న. సో భగవంతుడు కూడా ఆ భక్తి ఉన్నటువంటి వారిని. హనుమంతుల వారు వారధి కట్టేటప్పుడు లంకకి, అప్పుడు ఆయన పర్వతాలన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉంటే గిరిగోవర్ధన పర్వతం చూశారు. అరే ఇది కూడా చాలా బాగుంది, ఈ పర్వతాన్ని కూడా వారధి కట్టడానికి తీసుకుని వెళ్దాం అని చెప్పి ఆ పర్వతాన్ని హనుమంతుల వారు ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంట. ప్రయత్నిస్తూ ఉంటే ఇంచి కూడా పైకి ఎత్తలేకపోయారు. అరే నేను పెద్ద పెద్ద పర్వతాలు ఎత్తాను, ఈ పర్వతం ఎత్తలేకుండా ఉన్నానేంటి. గిరిరాజు ఏంటి అంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కృష్ణుడు లీలలు ఎక్కడ చేస్తాడు, సో అందుకని చెప్పి ఆయన లేయట్లేదు. అప్పుడు హనుమంతుల వారు అన్నారంట, ఈ పర్వతం ఎంత దురదృష్టవంతుడు, శ్రీరామచంద్రుల వారి యొక్క పాదస్పర్శ తగిలేటువంటి మహాభాగ్యం ఈ పర్వతానికి లేదు అని చెప్పి అన్నాడంట. నేను ఎందుకు పర్వతాలు తీసుకెళ్తున్నాను వారధి కట్టడానికి, ఆ వారధి మీద ఎవరు నడవబోతున్నారు, రామచంద్రుల వారు స్వయంగా నడవబోతున్నారు, ఇటువంటి భాగ్యం ఈ పర్వతానికి లేదు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో గిరిరాజు అన్నాడు, లేదు నేను వచ్చేస్తాను తీసుకెళ్ళన్నాడు. అది విన్న తక్షణమే లేదు నేను వచ్చేస్తాను తీసుకెళ్ళన్నాడు. ఈ లోపల ఎత్తబోతూ ఉంటే అశరీరవాణిగా భగవంతుడు సమాధానం చెప్పాడు, హనుమ వారధి కట్టడం అయిపోయింది, ఇంకా పర్వతాలు రాళ్ళు రప్పలతో పని లేదు, ఈ పర్వతం ఇక్కడే వదిలేయన్నాడు. హనుమంతుల వారు ఇంకా పర్వతాన్ని తీసుకోకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ రాముల వారితో అన్నారంట, స్వామి ఒక అద్భుతమైనటువంటి పర్వతాన్ని నేను చూశాను, ఎన్నో పర్వతాలు తీసుకుని వచ్చాను, ఆ పర్వతాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటే కొంచెం కూడా పైకి లేయలేదు, చివరికి నేను ఒక మాట అన్నాను, రామచంద్రుల వారి యొక్క పాదస్పర్శ తగిలేటువంటి భాగ్యం ఈ పర్వతానికి లేదు, ఎంత దౌర్భాగ్యవంతుడు అన్నాను. తక్షణమే పర్వతం చెప్పింది, నేను వస్తాను తీసుకుని వెళ్ళమని. నేను తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాలేదు, తను వస్తానన్నప్పుడేమో అశరీరవాణి ఏం చెప్పింది అంటే, వారధి అయిపోయింది ఇంకా పర్వతంతో పని లేదు అని, ఇదేమి నాకు అంతుపట్టలేదు స్వామి అన్నాడు. అప్పుడు రాములు వారు అన్నారంట, గిరిరాజు ఎంత గొప్ప భక్తుడు అంటే, నేను పాదం మోపడం కాదు, వచ్చే కృష్ణావతారంలో బృందావన వాసుల మీదకి ఇంద్రుడు కుంభవృష్టి కురిపించినప్పుడు గిరిరాజు యొక్క భక్తినికి మెచ్చి గిరిరాజుని ఎత్తి నా తల మీద పెట్టుకుంటాను, పాదం పెట్టడం కాదు, అందుకోసం ఆయన అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడంట. నేను పాదం ఆయన మీద మోపడం కాదు, ఆయన భక్తికి మెచ్చి ఆయన నా తల మీద 7 రోజులు పెట్టుకుంటాను గిరిరాజుని, అని చెప్పి భగవంతుడు హనుమంతుల వారికి చెప్పారంట. అంటే భగవద్భక్తుల యొక్క స్థానం అదనమాట. మనం వాళ్ళ యొక్క కృప అన్నటువంటిది లేకుండా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేదానికి అవకాశం లేదు. భగవంతుడు స్వయంగా గీతలో ఏం చెప్తూ ఉన్నారు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. జ్ఞానినస్తత్వదర్శన, తత్వాన్ని దర్శించినటువంటి వ్యక్తికి మనం శరణాగతి పొందాలా, శరణాగతి పొందాలా. అటువంటి భక్తులు వాళ్ళ తత్వాన్ని ఆల్రెడీ దర్శించారు కాబట్టి మనకు ఆ తత్వాన్ని ఇవ్వగలరు, ఆ తత్వాన్ని ఇవ్వగలరు. మీరు ఉదాహరణ చూసినట్లయితే ఆ పవిత్రత ఉన్నటువంటి భక్తులు, గదాధర్ పండిత్ ఆయన స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క అవతారం అన్నమాట. తోటా గోపీనాథ్ మందిరంలో ఆయన గోపీనాథ్కి సేవలు చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాలు పైబడిపోయింది వయసు, 100 సంవత్సరాలు పైబడిపోయింది, ఆయనకి గూని వచ్చేసింది. గోపీనాథ్ విగ్రహం చాలా పెద్ద విగ్రహం అన్నమాట. ఈయన ముకుటం పెట్టడము, కిరీటం పెట్టడము, అలంకరణ చేయడము, గూని రావడం వల్ల ఈయన పొట్టిగా అయిపోయారనమాట. సర్వీస్ చేయలేకుండా ఉన్నారు, సేవ చేయలేకుండా ఉన్నారు. అందుకని ఒకరోజు ఏం చేశారు అంటే ఒక పూజారిని అపాయింట్ చేశారు, నాయన నువ్వు గోపీనాథ్కి సేవ చెయ్యి అని. భగవంతుడు అసంతృప్తి చెందాడు, గదాధర్ పండితుని పిలిచారు ఇట్లా నా దగ్గరకన్నా, నువ్వెందుకు చేయలేదు నాకు సేవ అన్న. స్వామి ఈ గూని రావడం వల్ల నేను వంగిపోయాను, సేవ చేయలేకుండా ఉన్నాను. అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, నీ సేవకు అనుకూలంగా నేను నా ఎత్తు తగ్గితే నీకు పర్వాలేదా అన్నాడు. అంతకన్నా భాగ్యమేముంది స్వామి అని. భగవంతుడు ఆయన త్రిభంగి రూపంలో నిలకొని ఉండేటువంటి స్వామి ఆయన కూర్చునేశాడు పద్మాసనంలో. కూర్చొని ఇప్పుడు నీకు అనువుగా ఉంటుంది నాకు సేవ చేయి. కృష్ణుడు మామూలుగా మురళిని వాయిస్తూ ఒకే ఒక్క దగ్గర మీరు కూర్చొని ఉండేది గమనిస్తారు, అది తోటా గోపీనాథ్ మందిరంలో. భక్తుని యొక్క సంతృప్తి కోసం నిలబడుకుని ఉండేటువంటి ఆయన కూర్చునేశాడనమాట, కూర్చునేశాడు. కూర్చొని ఆ భక్తుని దగ్గర సేవలు ఆయన చేసుకోవడం జరిగిందనమాట. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాద పాయే భక్తి లతా బీజ. చైతన్య మహాప్రభు చెప్పారు, బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడెవరు అంటే గురువు కృష్ణు యొక్క ప్రసాదం ఎవరికైతే లభిస్తుందో. మరి గురువు ఎవరు? హే కృష్ణ తత్వవేత్త సే గురు హోయ్, ఎవరైతే కృష్ణ తత్వాన్ని ఇతరులకు బోధిస్తూ ఉన్నారో తప్పిస్తూ ఉన్నారో ఇటువంటి వ్యక్తి గురువు, ఇటువంటి వ్యక్తి గురువు అన్నమాట. సో ఆ నామం ద్వారా, ఆ సేవ ద్వారా హృదయం ఎప్పుడైతే పవిత్రమవుతుందో అప్పుడు అటువంటి భక్తుల యొక్క సేవ కోసం భగవంతుడు ఎప్పుడు కూడా తపిస్తూ ఉంటాడు, తపిస్తూ ఉంటాడు. పూరీ క్షేత్రంలో జగన్నాథ స్వామి, పూరీకి దగ్గరలో గ్రామం ఒకటి ఉందన్నమాట. ఆ గ్రామంలో ఒక రైతు యొక్క కుమార్తె పద్మ, ఆమె రోజు గీత గోవిందం పాడేదనమాట. గీత గోవిందం పాడితే జగన్నాథుడు ఆ గీత గోవిందం వినడానికి ఆ తోటకు వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఆ పాట పాడుతూ ఉంటే గీత గోవిందం, ఆమె కూరగాయలు కోసుకుంటూ జగన్నాథుడు వెనకాల నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఒక ముళ్ళ చెట్టుకి ఆయన కండువ చిక్కుకునింది, అది కింద పడిపోయింది. దోవతి చిక్కుకుని చిరిగిపోయింది, చిరిగిపోయింది. ఆయన ఆ వెనకాల అట్టు తిరుగుతున్నాడు గీత గోవిందం వింటూ. తర్వాత మందిరానికి వచ్చేశారు. మందిరానికి వచ్చేస్తే కండువ లేదు, దోవతి చినిగిపోయింది, అందరూ కూడా ఏదో అపచారం అయిపోయింది, అపచారం అయిపోయింది, స్వామివారి కండువ ఎవరు అపహరించాడు, దోవతి చించేస్తున్నారు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు పరుగు పరుగున వచ్చేశారు. ఇంతకు ముందు రోజుల్లో భగవంతుడికి ఏదైనా అసౌకర్యం జరిగింది అంటే రాజులు కలత చెందేవారు.
ఇప్పుడు ఎవరు పట్టించుకోరు అనమాట.
భగవంతుడు లాస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ. భగవంతుడిది కూడా ఏమైనా దొరికితే తీసేసుకుందామా అన్నటువంటి భావనలో ఉంటారనమాట. కానీ అది కాదు మూడు. ఎందువల్లంటే మనం ఒకటి గమనించాల, భగవంతుడు ఆయన యొక్క రక్షణ అన్నటువంటిది, అంటే రక్షణ అంటే ఆయన సేవ అన్నటువంటిది, ఆయనకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా రాజు యొక్క కర్తవ్యం ఆయన చూసుకోవడం అనమాట. తక్షణమే రాజు అక్కడికి వచ్చేశాడు. వచ్చేసి ఏం జరిగింది అన్నాడు. ఇట్లా ఇట్లా వివరించారనమాట. ఆ దోషి ఎవరో పట్టుకోండి అన్నాడు. అప్పుడు జగన్నాథుడు అన్నాడు, మీరేమి కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ దోషి ఎవరో నాకు తెలుసు అన్నాడు. ఎవరన్నాడు? అడ్రస్ ఇచ్చేశారు, పలానా రైతు, పలానా గ్రామం, ఆ అమ్మాయి పేరు పద్మ, ఆమె దోషి అన్నాడు. పట్టుకొని వచ్చేయండి అన్నాడు. వీళ్ళు సైనికులు వెళ్ళిపోయి ఆమెను పట్టుకొని తీసుకొని వచ్చేశారు. తీసుకొని వచ్చేస్తే ఏంటి ఈమె చేసిన దోషం? అప్పుడు జగన్నాథుడు చెప్తున్నాడు, ఎంతో మధురంగా గీత గోవిందం పాడుతూ ఉంది, అదే ఆమె చేసిన దోషము. నేను మందిరంలో నిలవలేకుండా ఉన్నాను, ఆ మధురంగా ఆమె పాడుతూ ఉంటే ఆమె వెనకాల వెళ్ళిపోయాను. అక్కడ ఒక ముళ్ళ చెట్టు నా కండువ చిక్కుకొని అక్కడ పోయింది, దోవతి చినిగిపోయింది, ఆమెకు మీరు కఠినంగా శిక్షించాలా. ఎవరన్నారు? జగన్నాథుడు. శిక్ష కూడా మీరే చెప్పండి స్వామి అన్నాడు రాజు. ఒక పని చేయండి, ఈ మందిరానికి దగ్గరలో ఒక ఇల్లు ఏర్పాటు చేయండి, ఆమె ఆమె కుటుంబం ఇక్కడ ఉండేటట్టు చేయండి. రోజు ఆమె వచ్చి గీత గోవిందం నాకు ఇక్కడే పాడాల. ఆ విలేజ్ లో పాడితే, గ్రామంలో పాడితే నేను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, అక్కడ కండువా పోవచ్చు, దోవతి చిరిగింది, రేపు ఊడి పట్టుకొని. సో అందువల్ల ఆమెకు శిక్ష ఏంటి అంటే ఇక్కడే ఉండాల, రోజు నా ఆనందం కోసం గీత గోవిందం ఆమె పాడాల, అది ఆమెకు శిక్ష అని చెప్పి జగన్నాథుడు చెప్పాడు. రాజు ఈ ఏర్పాట్లన్నీ చేసి ఆ పద్మ అన్నటువంటి బాలికను రోజు భగవంతుని యొక్క సంతృప్తి కోసం గీత గోవిందం పాడిచ్చేవారనమాట. సో భగవంతుడు మధురమైనటువంటి కీర్తనకి ఆకర్షితులవుతారు, మధురమైనటువంటి సేవకు ఆకర్షితులవుతారు, తత్వానికి భగవంతుడు ఆకర్షితులవుతాడు. సో అందువల్ల మనం ఆ పవిత్రతతో భగవంతునికి కైంకర్యం చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. ఆ హృదయంలో పవిత్రత ఉండాల. పవిత్రత లేకుండా మనం కైంకర్యం చేస్తే ఉపయోగం లేదనమాట. సో ఆ పవిత్రత అన్నటువంటిది మనకు ఎట్లా సమకూరుతుంది అంటే తీవ్రమైనటువంటి సాధన వీటన్నిటి ద్వారా, తత్వశ్రవణము వీటన్నిటి ద్వారా ఆ పవిత్రత అన్నటువంటిది మనకు సమకూరుతుందనమాట. ఒక పండితుడు పూరిలో, ఆయనకి చాలా ఈ గీత గోవిందం మీద ద్వేషం వచ్చిందనమాట. ఈ జయదేవ గోస్వామి ఎక్కడో బెంగాల్ నుంచి వచ్చాడు, ఆయన గీత గోవిందం రాశాడు, సో నాకు, నేను లోకల్ గా ఒరిస్సాలో ఒరియా భాషలో నేను జగన్నాథుని కీర్తిస్తూ కావ్యం రాస్తానని చెప్పి ఆయన కావ్యం రాశాడు. రాసి, రేపటి నుంచి గీత గోవిందం పాడకూడదు, నేను రాసిన కావ్యం పాడాలా అన్నాడు. అయితే అక్కడ పెద్దలందరూ కూడా ఏం చెప్పారు అంటే, భగవంతుడి ఇష్టాయిష్టాలు మనం తెలుసుకోవాలా, మనం నిర్ణయిస్తే కాదు. మీరు రాసిన కావ్యము, తర్వాత ఈ గీత గోవిందం, రెండు కూడా జగన్నాథుని యొక్క చేతుల మీద పెడతాం. ఆయన ఏది ఇష్టంగా తీసుకున్నట్టు మనకు తెలిస్తే దాన్ని తర్వాతి రోజు నుంచి పఠనం చేద్దాం అని చెప్పి ఆ చేతుల మీద పెట్టి రెండు గ్రంథాలు కూడా తలుపులేసేశారు. ఉదయం మంగళారతి అప్పుడు తలుపులు తెరిచేసరికి గీత గోవిందమేమో భద్రంగా ఉంది, ఈ పండితుడు రాసినటువంటి కావ్యం ఏదైతే ఉందో పీలికలు పీలికలుగా చించేసి దాన్ని మొత్తం చల్లేస్తున్నారనమాట లోపల జగన్నాథుడు. తర్వాత మరుసటి రోజు ఆ ప్రధాన అర్చకుడి యొక్క స్వప్నంలో జగన్నాథుడు వచ్చి అడుగుతూ ఉన్నాడంట. ఏమని అంటే, నాకు చిన్న గోపాలుని రూపంలో కృష్ణుడు వచ్చి నాకు గీత గోవిందం డ్రెస్ కావాలా, గీత గోవిందం డ్రెస్ కావాలా, గీత గోవిందం డ్రెస్ కావాలా, డాన్స్ వేస్తా ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా జయదేవ గోస్వామిని పిలిచి, అయ్యా స్వామికి గీత గోవిందం డ్రెస్ కావాలా అంటే ఆయన దోవతి మీద గీత గోవిందం రాసి అది భగవంతునికి ఆ డ్రెస్ వేయాలా అని సో జయదేవ్ గోస్వామి ఆయన ఆదేశం ఇచ్చారు, మీరు దోవతి మీద గీత గోవిందం రాయాలా అని. ఆయన రాస్తూ 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 రాత్రి నడిరేయి అయ్యేసరికి అలసిపోయి నిద్రపోయారంట. కానీ ఉదయానికి పూర్తిగా గీత గోవిందం రాసేసింది. అప్పుడు జయదేవ్ గోస్వామి అడిగాడు, ఏ ఆ పక్కన దర్జీ కుట్టే ఆయన ఉన్నాడు టైలర్, ఆయన అడిగాడు నువ్వు రాసావా ఏమన్నా అన్నాడు. రా మీరు రాసింది చదవడమే నాకు రాదు, నేనెక్కడ రాస్తాను స్వామి అన్న. మరి ఎవరు రాశారు? సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆయన రాసేసుకున్నాడు ఆ గీత గోవిందాన్ని. ఈ రోజుకి కూడా శయన సమయంలో రాత్రిపూట ఆ గీత గోవిందం రాసినటువంటి దోవతినే భగవంతుడు జగన్నాథునికి అలంకరణగా వేస్తారనమాట. సో భగవంతుడు ఆ భక్తుల యొక్క సేవ, ఆ భక్తుల యొక్క కావ్యం ఈరోజు కూడా మనం చూడొచ్చు. కొండ మీద సుప్రభాత సేవ అప్పుడు పురంధరదాసు కీర్తనలు కొన్ని పాడతారు, అన్నమయ్య కీర్తనలు కొన్ని పాడతారు, వేదం పాడతారు, తర్వాత ఈ యొక్క భగవంతుడికి ఏమేమి సుప్రభాతం పాడతారు, ఇవన్నీ కూడా ఏమేమైతే ఇష్టమున్నాయో భగవంతునికి అవన్నీ కూడా ఆయనకు కైంకర్యంగా అర్పిస్తారు. అది ఆ భక్తుల యొక్క కోరిక మేరకు, ఆ భక్తుల యొక్క కోరిక మేరకు. సో అందుకని మనమేంటి అంటే, భగవంతుడు గీతలో చెప్పినట్టుగా దేశాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయంతితే. ప్రీతిపూర్వకంగా భగవంతునికి మనం సేవలు చేయడానికి ప్రయత్నం చేయాలా, ప్రీతిపూర్వకంగా ప్రేమతోటి మనం భగవంతునికి కైంకర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మరి మనలో ఆ ప్రీతి రావాలా అంటే శ్రవణం బాగా చేయాలి, ఈ జ్ఞానాన్ని బాగా తీసుకోవాలా, తర్వాత నామం తీవ్రతతోటి మనం చేయాలి. అప్పుడు ఆ ప్రీతిపూర్వకమైనటువంటి భావన మనలో వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఒకసారి బుద్ధుడు రోజు అంటే జ్ఞానం తీసుకునేదానికి ముందు ఒక పని చేయాలి, మనం జ్ఞానం తీసుకునేదానికి ముందు ఒక పని చేయాలి. ఒకసారి బుద్ధుడు భిక్షాటనకి వెళ్తే ఆ ఊర్లో రాజు ఆయన అనుకున్నాడంట, బుద్ధుడి దగ్గర నుంచి జ్ఞానం పొందాలి నేను ఈరోజు, అయితే ఏదన్నా పొందాలంటే ఏదన్నా ఇవ్వాల విలువైంది. ఆయన భిక్షాటనకు వచ్చినప్పుడు ఏదో ధాన్యమో అన్నమో ఇవ్వడం కాకుండా రుచికరమైనటువంటి స్వీట్స్ అవన్నీ ఇద్దాము అని చెప్పి పెద్ద పళ్ళెం నిండుకు మంచి మంచి స్వీట్స్ ఇవన్నీ పెట్టుకొని బుద్ధుడు బయటకు వస్తున్నాడంట, రాజు బయటకు వస్తున్నాడు. బుద్ధుడు అది గమనించాడు, గమనించి ఆ రాజు అవన్నీ తీసుకొచ్చే లోపల ఏం చేశాడు అంటే తన భిక్ష పాత్ర పక్కన కొంచెం బురద ఉండిందంట, ఆ బురద తీసుకొని ఆ భిక్ష పాత్రలో పూసేశాడనమాట. పూసేసిన తర్వాత రాజు వచ్చాడు, పాత్ర చూపించాడు. రాజు అన్నాడు, స్వామి ఇది తినుబండారాలు మీ పాత్రలో వేయాలంటే మీ పాత్ర మాలిన్యంగా ఉంది, దాన్ని శుభ్రం చేయండి అప్పుడు నేను వేస్తాను అన్నాడు. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడు అంటే, నీకు నేను జ్ఞానం ఇవ్వాలా అంటే నీ బుర్ర అన్నటువంటిది పాత్ర మాలిన్యంతో ఉంది, దాన్ని శుద్ధి చేసుకో, అప్పుడు నేను జ్ఞానం ఇస్తే అది నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. సో జ్ఞానాన్ని తీసుకునేదానికి ముందు మనశ్శుద్ధి, ఆత్మశుద్ధి. అందుకని మొదట ఏంటి అంటే మనం నామం చేయడం ద్వారా ఈ హృదయాన్ని మనసుని శుద్ధి చేసుకోవాలా, తర్వాత సేవ చేయడం వల్ల. నేను నామామృతం చదువుతూ ఉంటే దాంట్లో చైతన్య మహాప్రభు ఆయన గుండీచా మందిరాన్ని శుభ్రం చేసినప్పుడు రథయాత్ర ముందు ఒకసారి మామూలుగా క్యాజువల్ గా శుభ్రం చేసేవారంట, రెండోసారి మరలా తీవ్రతతోటి మందిరాన్ని శుభ్రం చేసేవారంట. సో ఆ మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల హృదయ మందిరం అన్నటువంటిది శుభ్రమవుతుంది, హృదయ మందిరం ఉన్నది శుభ్రమవుతుంది. సో ఈ జ్ఞానం తీసుకోవాలన్నా కానీ మన మనస్సుని హృదయాన్ని మనం శుద్ధి చేసుకున్నప్పుడే ఈ జ్ఞానం లోపలికి వెళ్ళేదానికి అవకాశం ఉంది. లేకపోతే మన మానసిక స్థితిని బట్టి కాలుష్యాన్ని బట్టి తత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒక 4 వారాల కిందటో ఎప్పుడో ఒక కథ చెప్పాను మీకు, 4 శిష్యులు గురువుగారి దగ్గరికి వేదం నేర్చుకునేదానికి వెళ్తారనమాట. వెళ్ళి గురువుగారిని అడుగుతారు, మేము వేదం నేర్చుకోవాలా అంటారు. అప్పుడు గురువుగారు చెప్తారు, అయ్యా వేదం నేర్చుకోవాలంటే సామాన్యం కాదు, 12 సంవత్సరాలు పడుతుంది అంటారు. నో ప్రాబ్లం అంటారు. 12 సంవత్సరాలు వీళ్ళు ఉంటారనమాట. ఉండి గురువుగారు రోజు ఉపన్యాసం చెప్పేటప్పుడు గురువుగారు చెప్పింది నోట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మనం కూడా నోట్ చేస్తాం, ఒక్కోసారి నోట్ చేసేటప్పుడు మధ్యలో ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో ఏ పాయింట్ చెప్పారు అనేది మర్చిపోయి, అంటే న్యాచురల్ గా ఒకసారి తూగొచ్చేస్తుంది. మెలకు వచ్చినప్పుడు ఏదో ఒక పాయింట్ చెప్తుండే, టక్కన అది రాసేస్తాం. అది ఏ సందర్భంలో చెప్పారు అది మనకు కనెక్షన్ తెలియదు. అట్లాగే వీళ్ళు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనమాట. చేసుకొని ఈ నలుగురు 12 సంవత్సరాలు అయిపోయింది, గురుగారు సంవత్సరాలు లెక్క పెట్టేశారు, అయిపోయింది మాకు విద్యాభ్యాసం, మేము వీళ్ళకి వెళ్ళిపోతాం అన్నారు. సరేనాయన అన్నారు. వాళ్ళు వెళ్తా ఉన్నారంట ప్రయాణం చేసి. ఒక ఊర్లోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఆ ఊర్లో ఎవరో చనిపోతే శవాన్ని తీసుకొని పోతా ఉన్నారు. పోతా ఉంటే ఒకడన్నాడు, అరే శాస్త్రం అన్నాడు. ఆ టక్కన పుస్తకం తెరిచాడు అనమాట. మహాజనాను గతానుపంత, మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడవాలా అని ఉంది. ఈ ఊర్లో పెద్దలు, మహానుభావులు అంటే పెద్దోళ్ళు, కొంతమంది బ్రాహ్మణులు ముందున్నారు, ఊరి పెద్దలందరూ ఉన్నారు, శవం వెనకాల పోతుంది, వాళ్ళ అడుగుజాడల్లో నడవమని శాస్త్రం చెప్తుంది కాబట్టి వీళ్ళని మనం అనుసరించాలని చెప్పి శవాన్ని అనుసరిస్తూ పోయారనమాట శ్మశానానికి. అక్కడ పోయిన తర్వాత శ్మశానానికి చాకలోడు వస్తాడు, ఈ విడిచేసిన బట్టలు అవి ఇవి తీసుకెళ్ళడానికి. వాడు అవన్నీ మోసేదానికి గాడిద తెచ్చుకుంటాడు. ఆ గాడిద ఏం చేసిందంటే వీళ్ళు నిలబడుకొని ఉన్నారు, అది వచ్చి పక్కన నిలబడుకునింది. మళ్ళా ఒకడన్నాడు శాస్త్రం అన్నాడు, ఆయన టక్కన పేజీ తెరిచారనమాట. తెరిస్తే అనారోగ్యంగా ఉన్నప్పుడు, దారిద్ర్యంలో ఉన్నప్పుడు, దుఃఖాలున్నప్పుడు, శ్మశానంలో ఉన్నప్పుడు మనతో ఉండే, మన పక్కనుండేవాడే నిజమైన స్నేహితుడు అని ఉంది. అప్పుడు ఈ నలుగురు ఆ గాడిద ఆలింగనం చేసుకొని, ఒకడింకా పక్కనే నది ఉందంట, ఆ నదిలోకి పోయి నీళ్ళు తీసుకొని వచ్చి దాని పాదాలు కడిగేసి అదొక తన్ను తన్నిందనమాట. దవడ వాసిపోయింది వీటికి. తర్వాత ఈ లోపల ఒక ఒంటె పరిగెత్తుకుంటూ వస్తా ఉందంట, మళ్ళా శాస్త్రం అన్నాడు. అదృష్టం పరిగెత్తుకుంటూ వస్తుంది అని ఉందనమాట. అప్పుడు వీడు ఈ ఒంటే అదృష్టము అని చెప్పి దాని ఇది మన అదృష్టం అని చెప్పి అనుకున్నా. తర్వాత మళ్ళా ఇంకోడు శాస్త్రం అన్నాడు, మన నిజమైన స్నేహితుణ్ణి అదృష్టాన్ని కలపాలా అని ఉంది. అప్పుడు ఈ గాడిదని ఒంటెను కలిపి కట్టేయడానికి ట్రై చేశారనమాట. ఆ ఒంటి యజమాని, గాడిద యజమాని ఇద్దరు వచ్చి వీళ్ళని కర తీసుకొని తరిగారనమాట. పారిపోతూ పారిపోతూ నది పక్క నుంచి పోతూ ఉంటే నదిలో ఒక తులసి దళం కొట్టుకుపోతూ ఉంది. మళ్ళా శాస్త్రం అన్నాడు, తులసి జీవుణ్ణి సంసార సాగరం నుంచి బయటపడవేయగలిగినటువంటి శక్తి తులసికి ఉంది అని చదివాడు. ఒకటి ఎగిరి ఆ కొట్టుకుపోయేటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయే తులసిని పట్టుకున్నాడు అనమాట. వాడు మునిగిపోతా ఉన్నాడు. పోతా ఉంటే మళ్ళా ఇంకోడు శాస్త్రం అన్నాడు, వాడు శాస్త్రం తెరిచి ఏదన్నా నష్టం జరిగేటప్పుడు పూర్తిగా నష్టపోయేదానికన్నా సగవన్నా కాపాడుకోవడం ఉత్తమం అని చదివాడు అనమాట. చదివేసరికి ఒక పెద్ద కత్తి తీసుకొని వాడు కొట్టుకుపోయేవాడిని సగానికి నరికేసి వాడిని కాపాడేశాడు అనమాట. వీళ్ళని నలుగురిని తీసుకుపోయి ఆ ముగ్గురిని, మిగిలిన ముగ్గురిని తీసుకుపోయి జైల్లో పడేశారు. సో ఇట్లాగా మన మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కడు తత్వాన్ని ఒక్కో రకంగా అర్థం చేసుకుంటూ ఉంటాడు, తత్వాన్ని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. సో అందుకని మనం ఏంటి అంటే వ్యక్తి భాగవతుని ద్వారా ఈ తత్వాన్ని మనం తెలుసుకునేదానికి ప్రయత్నించాలా. అతని నుంచి మనం ప్రతిదీ కూడా క్షుణ్ణంగా, మనం ఏంటి అంటే హరే కృష్ణ మంత్రం జపించమన్నారు, 4 నియమాలు పాటించమన్నారు, ఇంకా నాకు అన్ని తెలుసు, ఇంకేం వినడానికి అవసరం లేదు. అది దాన్ని హరే కృష్ణ మంత్రం యొక్క జప శక్తిని నీతో నిలుపుకునేదానికి కొన్ని జాగ్రత్తలు ఇవన్నీ కూడా తీసుకోవాలా, ఇవన్నీ తీసుకోవాలా. అవన్నీ తీసుకోకపోతే ఆ మంత్రశక్తి నీతో నిలవదనమాట. ప్రతి దానికి కూడా తప్పుగా మనం నడుచుకుంటే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, మనం పూర్తిగా తత్వాన్ని తెలుసుకోవాలా, ఎస్ నో ఆల్ రైట్ కాదు. బ్రిటిష్ టైంలో ఒకడికి 3 ఇంగ్లీష్ పదాలు తెలుసంట. వాడెక్కడో హత్య జరిగిన ప్రదేశానికి హంతకులు వెళ్ళిపోయారు, వాడు వెళ్ళాడు అనమాట. ఆయన పోలీసు వాళ్ళు వచ్చి వాడిని పట్టుకున్నారు, పట్టుకొని జడ్జి దగ్గర తీసుకెళ్లారు కోర్టులో. వీడు జడ్జి అడిగే ప్రశ్నలకి నేను అంగ్రేజీలో సమాధానం చెప్తే దొరలతో వీడికి సంబంధం ఉందని చెప్పి జడ్జి నన్ను వదిలేస్తాడని చెప్పి అనుకుని జడ్జి అన్నాడంట, ఏమో హత్య నువ్వే చేశావా అన్నాడంట. వీడు సీరియస్ గా ఎస్ అన్నాడంట. నీతో ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడంట. నో, రెండో అస్త్రం ప్రయోగించాడు. అటైతే నీకు ఉరిశిక్ష శిక్ష అన్నాడు. రెండు అస్త్రాలు ఉపయోగం లేదు, లాస్ట్ లో బ్రహ్మాస్త్రం వదలాలా అని చెప్పి ఆల్ రైట్ అన్నాడంట. ఎస్ నో ఆల్ రైట్. సో వాడికి ఆ మూడు పదాలే తెలుసు. సో మనం కూడా ఈ యొక్క తత్వం ఏంటి అంటే చాలా తీవ్రతతోటి మనం ఒక పక్క నామం చేస్తూనే కొన్ని అపరాధాలు కొన్ని చిన్న చిన్న మెలకువలు ఇవి తెలియకుండా ప్రవర్తిస్తే సంవత్సరాలు గడిచిపోతాయి, మనం పురోభివృద్ధి అన్నటువంటిది లేదనమాట. మనం ఉదాహరణ చూసినట్లయితే బిల్వమంగళ ఠాకూర్ ఆయన చాలా గొప్ప భక్తుడు, పూర్వ జన్మలో కూడా చాలా గొప్ప సన్యాసి అంట, భావన స్థితిలో ఉన్నాడంట. ఆయన నిత్య కార్యక్రమం ఏంటి అంటే భగవంతునికి ఏదో ఒక ఉత్సవం చేయడం, భక్తులకి ప్రసాదాలు పంచడం, అదే జీవితం అంట. భాగవత సప్తాహాలు ఏర్పాటు చేయడం, భగవంతునికి ఉత్సవాలు చేయడం, ప్రసాదాలు వితరణ చేయడం, ఇవి చేసేవాడంట బిల్వమంగళ ఠాకూర్ పూర్వాశ్రమంలో. అటు చేస్తూ ఉంటే డబ్బులు ఒకసారి కరువు అయిందంట. డబ్బులు ఎక్కడ దొరుకుతాయా అని తిరుగుతూ ఉన్నాడంట. తిరుగుతూ ఉంటే ఆ ఊరు రాజు యొక్క కుమార్తె 18 సంవత్సరాల వయసులో మరణించిందంట. మరణించేసరికి ఆమెకు దహనక్రియలు జరుగుతూ ఉన్నాయి. దహనక్రియలు రాజే స్వయంగా చేశాడు. అయితే రాణి కదా, ఆమె ఒంటికి నగలు అన్ని పెట్టి దహనక్రియలు చేశారనమాట. అప్పుడు ఈ బిల్వమంగళ ఠాకూర్ అనుకున్నాడు, ఈ నగలన్నీ తీసుకెళ్లిపోతే మాకు భగవత్ సేవకు ఉపయోగపడతాయని చెప్పి ఆ దహనక్రియ అంతా అయిపోయిన తర్వాత రాజు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ నగలు తీసుకుపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆత్మ, ఆ రాణి యువరాణి ఆమె మాట్లాడిందనమాట, ఏ సాధు నీకు ధనం కావాలి కదా, ఇవి తీసుకోవద్దు, మా ఇంటికి వెళ్ళు, నా అంతఃపురంలో నా పడక గదిలో నా మంచం కింద ఒక ధనాగారం ఒక పెట్టె ఉంది, దాన్ని మా తండ్రిని అడుగు నేను చెప్పానని, ఆయన నీకు ఇస్తాడు అని చెప్పి. బిల్వమంగళ ఠాకూర్ ఇదేదో బాగుందని చెప్పి ఇంటికి వెళ్లి రాజుగారికి చెప్పారు. ఆ రాజు అంతఃపురంలో ఆమె గదిలో ఆ మంచం కింద ఉన్నటువంటి ఆ పెట్టెని చూసి, అరే నా కుమార్తె ఇవన్నీ జాగ్రత్తగా దాచుకొని ఉంది అని చెప్పి ఆమె ఇవ్వమని చెప్పింది కదా అని చెప్పి బిల్వమంగళ ఠాకూర్కి ఇచ్చేశారు. ఇస్తే ఈయన తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, ఇది ఎట్టాగూ వచ్చింది, ఆ శ్మశానంలో ఆ నగలన్నీ పడి ఏం చేస్తాయి, అవి కూడా తీసుకుని వెళ్ళి భగవత్ సేవలో ఉపయోగిస్తే పోద్ది కదా అని చెప్పి మళ్ళా శ్మశానానికి వెళ్ళి అక్కడ వజ్రాల నెక్లెస్ ఒకటి చివరికి మిగిలిందంట. ఈయన లాంటి వాళ్ళు చాలా మంది ఎత్తుకొని వెళ్ళిపోయారు, మిగిలిని అది తీసుకోబోయాడు. అప్పుడు ఆమె చెప్పింది, భగవత్ సేవకైనా గాని అనుమతి ఉండాలా, అనుమతి లేకుండా నాకిష్టం లేని దాన్ని ఇష్టంగా ఇచ్చింది సంతృప్తి చెందకుండా ఇష్టం లేని దాన్ని నువ్వు తీసుకున్నావు, దాని పర్యవసానం తరువాతి జన్మలో నువ్వు భోగలాలసుడుగా పుడతావు అని చెప్పి చెప్పించిందంట. నువ్వు భోగలాలసుడుగా పుడతావు, సో అందుకని చెప్పి ఆయన తరువాతి జన్మలో భోగలాలసుడుగా పుట్టాడు. ఈ రాణి కుమార్తె యువరాణి ఆమె ఏంగా పుట్టింది, ఈ చింతామణి వేశ్యగా ఆమె పుట్టిందనమాట, చింతామణి వేశ్యగా ఆమె పుట్టింది. సో ఈయన పెద్ద పెను తుఫాను, అటువంటి దుస్థితిలో కూడా ఆ వేశ్యం చూడకుండా ఉండలేకుండా ఉన్నాడు. ఈయన నది దాటడానికి తెప్పనుకొని ఎక్కాడు, దాటిన తర్వాత చూస్తే శవం అది. ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే తలుపులన్నీ వేసేసి ఉన్నాయి. గోడ దూకడానికి ప్రయత్నిస్తూ తాడనుకొని ఎక్కి దూకాడు, దూకిన తర్వాత చూస్తే తాడు కాదు అది పాము. అప్పుడు పోయి ఆ వేశ్య ముందు నిలబడుకున్నాడు. అప్పుడు ఆ వేశ్య అడిగింది, ఇంత దుర్బల పరిస్థితిలో కూడా ఎందుకు వచ్చావంటే నీ మీద ఆకర్షణ ఉండలేకపోయాను. అప్పుడు ఆ వేశ్య చింతామణి చీదరించుకుంటుంది, నా మీదున్న ఆకర్షణ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల మీద కించిత్తు ఉంటే నీ జన్మ ధన్యమై ఉండేది, ఛీ నీచుడా పో ఇక్కడి నుంచి అని. సో భగవత్ సేవే అని చిన్న తప్పిదం ఆ నెక్లెస్ ఆయన తీసుకున్నాడు, దాని పర్యవసానం ఇవన్నీ అనుభవించాల్సి వచ్చింది. సో ఆయన ఆమె చిదరించుకునేసరికి కొంచెం జ్ఞానోదయం కలిగి బయటపడ్డాడు. మళ్ళా కుక్కతోక వంకర ఇక్కడ అది కూడా చెప్తా ఉన్నారు, ఏదైనా బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అప్పుడే భగవంతుడి దగ్గరికి కృష్ణ రామ అంటూ వెళ్తావు, మళ్ళీ అవి తీరిపోతే మళ్ళా నేనే భగవంతుడు అన్నటువంటి స్థితికి వచ్చేస్తావు అన్నమాట బాధలు పోతే. సో ఈయన ఆమె చిదరించుకునేసరికి బయటకు వచ్చాడు, మరలా ఒక అందమైన స్త్రీని చూశాడు, చూసి ఆమెను అనుసరిస్తూ వెళ్ళాడు. ఆమె నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంది, ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ యజమానితో అన్నాడు, ఈమె ఎవరండి అన్నాడు, నా కుమార్తె, ఆమెతో నేనేదో మాట్లాడాలా అన్నాడు. మాట్లాడండి అన్నాడు ఆయన. ఆ ముందు వెళ్ళి నిలబడుకున్న తర్వాత మళ్ళా ఈ చింతామణి వేశ్య చీదరింపులు గుర్తొచ్చాయి. అప్పుడు బిల్వమంగళుడికి జ్ఞానోదయం అయిందనమాట. పరాయి స్త్రీని తల్లి అన్న భావనతో చూడాలి నేను, ఈ కామపూరితమైన నేత్రాలు ఉండడం వల్ల నేనందరినీ ఇంద్రియ భోగానికి వస్తువుగా చూస్తూ ఉన్నాను, ఇటువంటి ఈ నేత్రాలు నాకు వద్దనే వద్దు అని చెప్పి ఆ స్త్రీ తలలో ఉన్నటువంటి పక్క పిన్నులు రెండు తీసుకుని ఈయన కళ్ళు పొడి చేసుకున్నాడు. బిల్వమంగళుడు కళ్ళు పొడి చేసుకుని నేరుగా బృందావనానికి వెళ్ళాడు. భగవద్భక్తిలో తను తాను కైంకర్యం చేసుకున్నాడు. ఈయన కళ్ళు లేని స్థితిలో ఉన్నాడని చెప్పి ఆయనకు సేవలు చేయడానికి ఎవరొచ్చారో తెలుసా? సాక్షాత్తు కృష్ణుడు వచ్చాడు సేవలు చేయడానికి. కృష్ణుడు రోజు వచ్చి బట్టలు ఉతికిచ్చేవాడు, వంటలు చేసి పెట్టేవాడు. వంటల్లో కూడా పాలకు సంబంధించి ఉన్నటువంటి వంటల్ని రోజు ఎక్కువగా చేసేవాడు. అప్పుడు బిల్వమంగళుడు అడిగేవాడు, ఏయ్ నీ పేరేంటి అని. నా పేరా? గోపాల్ స్వామి. గోపాల్? ఏం చేస్తుంటాను? గోవులను కాచుకుంటుంటాను. మీ తల్లిదండ్రుల పేరేంటి? నందబాబా, యశోదమ్మ. ఈయన అనుకున్నాడు, ఇటువంటి పేర్లు పెట్టుకున్న వ్యక్తులు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళ ఫ్యామిలీ కృష్ణుడు ఫ్యామిలీ ఉన్నట్టుంది అని చెప్పి అనుకున్నాడు. అయితే కృష్ణుడు ఏంటి అంటే అన్ని రసాలు ఉండాలి ఆయనకి. రోజు సేవ చేసి లాస్ట్ లో ఏదో ఒక కిల్ముషం చేసి వెళ్ళేవాడు అండి, ఏడిపించి వెళ్ళేవాడు. ఆయన కృష్ణ కరుణామృతం అన్నటువంటి గ్రంథం చెప్తూ ఉంటే కళ్ళు లేవు కదా, కృష్ణుడు రాసేవాడు. ఆ కావ్యం పూర్తి చేసిన తర్వాత కృష్ణుడు అడిగాడు బిల్వమంగళుని, ఏ చక్కగా రాసావా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, బా చక్కగా అంటారేంటి స్వామి, ముత్యాల్లాంటి అక్షరాలతోటి అద్భుతంగా రాశానన్న. అయితే చిన్న పొరపాటు జరిగిపోయింది. నేను ఏంటా పొరపాటు అన్నాడు, నేను రాసిన రాత మీద సిరా దొర్లిచ్చేశాను, సిరా కింద ఉన్నాయి అక్షరాలన్నీ అన్నాడు. బిల్వమంగళుడు కోపం వచ్చేసింది, జీవిత ధ్యేయంగా నేను ఇవన్నీ కావ్యం చెప్తే చిన్న పొరపాటు అంటావా అని కోపం వచ్చి భగవంతుణ్ణి ఎడంచేత్తో ఫట్ అని కొట్టాడంట. కొట్టేసరికి భగవంతుడికి కోపం వచ్చింది, ఆయన దిగ్గును లేచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే భగవంతుడు చూడండి ఎంత కరుణామయుడు, బయట ఇంటి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బిల్వమంగళ శిష్యులు కొందరు కూర్చొనుంటే, ఈయన నేను లేకుండా ఉండలేడు, నా గురించి తప్పిస్తే నేను పలాన దగ్గర ఉంటానని చెప్పి చెప్పు అని చెప్పి చెప్పాడు. ఈయన ఎప్పుడైతే వెళ్ళిపోయాడో బిల్వమంగళుడు తప్పిస్తూ ఉన్నాడు. ఏ ఆ పిల్లోడు మళ్ళా కనపడలేదా? ఆ పిల్లోడు మాట ఎంత మధురంగా ఉంది, ఆ చేష్టలు ఎంత మధురంగా ఉన్నాయి, ఆ పిల్లవాడు కనిపించలేదా? అప్పుడు ఆ శిష్యులు చెప్పారు, స్వామి మీరు ఇట్లాగా విరహంలో తప్పిస్తారని ఆ పిల్లవాడు ముందే చెప్పాడు. దక్షిణ దేశంలో ఏదో అరణ్యం పేరు చెప్పి నన్ను చూడాలనుకుంటే అక్కడ ఉంటానని చెప్పి చెప్పాడు అని. అప్పుడు ఈయన, అరే నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళండి, బృందావనం నుంచి కేరళకి వస్తాడు. ఆ అరణ్యంలోకి ప్రవేశించినప్పుడు అనంత పద్మనాభ, అప్పుడు పద్జేటల విస్తీర్ణంలో ఏమి ఉండిందంట విగ్రహం, అంత పెద్ద విగ్రహం. ఆయన అరణ్యంలోకి ప్రవేశించిన తక్షణమే ఆ విగ్రహం తగిలిన తక్షణమే ఆయనకు దృష్టి వస్తుంది అన్నమాట. చూస్తే విరాట రూపం భగవంతునిది. అప్పుడు స్వామి నా శక్తికి తగ్గట్టుగా సేవ చేసుకునేదానికి తగ్గండి అంటే అప్పుడు 18 అడుగులకు తగ్గుతాడంట స్వామి. సో బిల్వమంగళుడు ఆయన శేష జీవితాన్ని అనంత పద్మనాభుని యొక్క సేవలో గడిపి ఆయన అక్కడ సమాధి అయిపోతాడను. చూడండి అంత గొప్ప మహాత్ముడు, ముందు జన్మలో కూడా ఆయన భావన స్థితిలో ఉన్నాడంట. ఆ చిన్న తప్పిదం భగవంతునికే కదా అని చెప్పి ఆ నెక్లెస్ ఆయన తీసుకున్న దానికి ఆమె శపించడము, ఇటువంటి పర్యవసానం అంతా కూడా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. సో అందుకని మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏంటి అంటే క్యాజువాలిటీ ఉండకూడదు, బయట ప్రపంచంలో లాగా క్యాజువల్గా మనం ప్రవర్తించకూడదు అనమాట.
ప్రతిది అందుమీద. అందువల్ల ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఆధ్యాత్మిక జీవితం అంటే కత్తి మీద సాము లాంటిది. నువ్వు కత్తి మీద నడిచేటప్పుడు కామెడీ చేసుకుంటూ నడిస్తే కట్ అయిపోద్ది అనమాట, చాలా కేర్ఫుల్ గా నడవాలి. సో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏంటి అంటే అడుగు తీసి అడుగు వేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా మన సాధన శక్తిని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటూ మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, వైకుంఠ పాణిలాగా ఉంటుంది. మీకు తెలుసు కదా అది, దాయాలు వేస్తే నిచ్చెన ఎక్కుతాం, మళ్ళా పావు నోట్లోకి పోతే తోక దగ్గరికి వచ్చేస్తాం. అట్లా భక్తిలో కొన్ని రోజులు సాధన చేస్తున్నాం, ముందుకెళ్తున్నాం, మళ్ళా ఏదో అపరాధమో ఏదో తప్పిదం చేస్తున్నాం, మళ్ళా వెనక్కి వస్తున్నాం, జీవితం అంతా ఇదే అయిపోతుంది. అట్లా కాకుండా ఈ మెళకువను తెలుసుకుని ఏదైతే చేయకూడని ఉన్నాయో చెయ్యదగినవి ఉన్నాయో ఇవన్నీ ఆచార్యులు ఉపదేశామృతం ఇటువంటి గ్రంథాల్లో ఇచ్చారు. ఏది భక్తికి అనుకూలం, ఏది భక్తికి ప్రతికూలం, ఇవన్నీ కూడా తెలుసుకుని మనం భక్తి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు నష్టమేమీ లేకుండా మనం ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోగలగాల అంటే కేవలం ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు భక్తి. ఆయన ఏమంటున్నారు అంటే భక్తి యోగమే, భక్తి యోగం ద్వారానే భగవంతుణ్ణి మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంది. భగవంతుడే స్వయంగా గీతలో చెప్తూ ఉన్నారు, భక్త్యా మాం అభిజానాతి యావాన్యస్యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. కేవలం భక్తుడు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు. ఎందువల్లంటే భక్తి అనేటువంటి దాంట్లో భౌతిక కాలుష్యం ఏం లేదు. ప్రభుపాదులు వారు చెప్తారు భగవాన్, భక్తి ఈ రెండు పదాలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటివి కాదు అంటారు ప్రభుపాదులు వారు. ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించినటువంటివి భగవాన్, భక్తి ఈ రెండు పదాలు. సో అందుకని మనం ఈ భక్తి కూడా ఏ రకమైనటువంటి అహైతుకీ అప్రహతీత, ఏ రకమైనటువంటి అన్కండిషనల్ అన్మోటివేటెడ్, కండిషన్స్ ఏం పెట్టకూడదు, మోటివేషన్స్ ఏం ఉండకూడదు. నాకేంటంట భక్తి చేస్తే నీకేంటంట, కృష్ణుడు వస్తాడు దానికన్నా ఏం కావాలి నీకు, కృష్ణుడి కన్నా ఏం కావాలి, భౌతికమైనది ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. అహైతుకీ అప్రహతీత, అన్కండిషనల్ అన్మోటివేటెడ్ భక్తిని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ప్రభుపాదులు వారు చెప్పారు ఫ్యాన్ తిరుగుతా ఉంది, ఆపేశామనుకోండి అది టక్కన ఆగిపోదు, ఆ ఫోర్స్ వల్ల కొంతసేపు తిరిగి తిరిగి ఆగుతుంది. కొన్ని లక్షల కోట్ల జన్మలు ఈ భౌతిక జీవనానికి అలవాటు పడిపోయి ఉన్నాం మనం. ఈ జన్మలో ఒక సంవత్సరం కిందో రెండు సంవత్సరాల కిందటో మూడు సంవత్సరాల కిందటో భక్తిలోకి వచ్చాం. ఆ భక్తిలో కూడా దేనికి వచ్చాం, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో వచ్చాం, తీవ్రమైన కృష్ణుడు నాకు కావాలని కాదు. సో లోపల ఎంత తపన ఉంటుందో అంత భగవంతుడు ప్రతిస్పందిస్తాడు. పోతుంది మనసు, లాగేస్తుంది, మళ్ళా తీసుకురావాలా, మళ్ళా లాగేస్తుంది, మళ్ళా తీసుకురావాలా, మళ్ళా లాగేస్తుంది, మళ్ళా తీసుకురావాలా, అది చూస్తాడు భగవంతుడు లోపల చూసి, తపన చూసి, తపన చూసి, ఆ పట్టుదల చూసి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. దీంట్లో ఆ పట్టుదల ఉండాలి. ఉదాహరణ ప్రభుపాదులు వారు చెప్తారు, పిచ్చుక ఒకటి సముద్రపు ఒడ్డున చెట్టు మీద గూడు పెట్టిందంట. ఆడపిచ్చుక చెప్పింది, అరే సముద్రపు ఒడ్డును పెట్టుతున్నారు, ఉప్పెన వస్తే కొట్టుకుపోతుంది, నేనున్నాను కాపాడుతాను. నిజంగానే ఉప్పెన వచ్చింది, గుడ్లని కొట్టుకుపోయే ఆడపిచ్చుకు నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చూడండి నష్టం జరిగింది, ఏడుస్తూ ఉంది. అప్పుడు మగపిచ్చుక ఏం చేసింది అంటే, చూడు నేను నీకు మాట ఇచ్చాను కదా, సముద్రాన్ని ఖాళీ చేసైనా నీ గుడ్లు తెచ్చి నీకు అప్పగిస్తాను అని చెప్పి ఆ పిచ్చుకు ముక్కు ఉత్తో ఎంత నీరు పడుతుంది పోయి ఆ సముద్రంలో నీళ్లు తీసుకోవడం, తీసుకొని వచ్చి ఒడ్డును పడేయడం, నీళ్లు తీసుకోవడం పడేయడం. చిన్న పిచ్చుక సముద్రాన్ని ఖాళీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వార్త ముల్లోకాల్లో హెడ్లైన్స్ లో ఉందన్నమాట చర్చ. చిన్న పిచ్చుక సముద్రాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విషయం పక్షి రాజైనటువంటి గరుత్మంతుల వారికి తెలిసింది. గరుత్మంతుల వారు ఆయన వచ్చి చూశారు, చూస్తే ఈ పిచ్చుక పట్టుదలతో ముక్కుతో పోవడం, పట్టుకోవడం, నీళ్లు తెచ్చి పడేయడం, పట్టుకోవడం పడేయడం, ఆయన ముగ్ధుడైపోయాడు. దాని పట్టుదల చూసి ముగ్ధుడైపోయాడు. అయిపోయి ఏమన్నాడు, ఏ సముద్ర దీని గుడ్లు ఇస్తావా, నేను ఖాళీ చేయమంటావా అన్నాడు. స్వామి వద్దొద్దు ఇచ్చేస్తాను, గుడ్లు ఇచ్చేశాను. మనం ఆ పిచ్చుకు లాంటి వాళ్ళం. గరుత్మంతుల వారు
ప్రభుపాదుల వారు లాంటి వారు అనమాట. మనం చేసేటువంటి తపన ఆయన చూశారనుకోండి, రాధా గోవిందకు ఒక చిన్న రికమెండేషన్ ఇచ్చారనుకోండి, మన పని అయిపోయింది, ఫినిష్, మన పని అయిపోయింది. ప్రభుపాదులు అనుకోవద్దు, మనం చేసే ప్రతి యాక్టివిటీ గమనిస్తున్నారు. ఆయన ప్రసన్నమయ్యారనుకోండి, ఆ పిచ్చుకలాగా మనం తప్పిస్తున్నాం ఏదో కష్టపడి కృష్ణుడికి సేవ చేయాలని, ఆయన చూసి ప్రసన్నమైపోతే ఒక్క చిన్న సింగిల్ రికమెండేషన్ చేస్తే చాలు రాధా గోవిందకి అయిపోతుంది. ఇంకేమైనా సందేహాలున్నాయి?
మీరు చెప్పారు కదా బ్రో, ఇప్పుడు పిల్లమంగళ ఠాకూర్ ఆయన పూర్వజన్మలో ఆయన ఆ రకంగా వజ్రాల హారం దాని కూడా తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తే ఇంత పరిస్థితి వచ్చిందనేసి. ఇతని ప్రశ్న ఏమిటంటే, తిరుమంగయ్యాళ్ళవారు చేశారు కదా, ఆయన కూడా మొత్తము విరుద్ధంగా అనంటే జనాలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా దొంగతనం చేసి లాగి కొల్లగొట్టుకొని భగవంతుని యొక్క మందిరాన్ని నిర్మాణం చేశారు కదా, సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని.
ఇప్పుడు ఏంటి అంటే, అక్కడ తిరుమంగి ఆళ్వారి యొక్క ఒక పవిత్ర భక్తుని యొక్క ఆథరైజేషన్ ఉందన్నమాట ఆ కార్యక్రమం జరగడానికి. ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్కి ఈయన మనసుని బట్టి ఈయన చేశారు. ఆయనకు కూడా ఎవరన్నా గురువు ఆథరైజ్ చేస్తుంటే నువ్వు ఇది తీసుకురా అని చెప్పి చెప్పుంటే అప్పుడు ఆయనకు కూడా ఎగ్జామ్షన్ వచ్చి ఉండేది. కానీ ఆయన పరిస్థితుల్లో ఆయన సొంతంగా చేశాడు, గురువు యొక్క ఆదేశం కానీ బ్లెస్సింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా లేవు అనమాట. సో అందుకని మనం ఏంటి అంటే జస్ట్ మనసులో తోచేసింది చేసేయడం కాదు. ఇప్పుడు భక్తిలో కూడా గురువు నుంచి వచ్చే సూచన ఒకటైతే మన మైండ్ నుంచి వచ్చే సూచనలు 100 మనం చేసేది. గురువు నుంచి వచ్చే సూచన ఒకటే చేస్తాం, మైండ్ నుంచి వచ్చేటి 100 చేస్తాం. సో అందుకని ఇండిపెండెంట్ గా వీ షుడ్ నాట్ టేక్ డెసిషన్స్. గురువుని కన్సల్ట్ చేసి ఆయన ఆత్ర ఇచ్చేస్తే ఆయన భగవత్ ప్రతినిధి కాబట్టి ఒకవేళ అది మిస్టేక్ అయినా భగవంతుడు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో అది ఇక్కడ పాయింట్. సో ఆథరైజేషన్ ఇంపార్టెంట్ మనం చేసేటువంటి కార్యానికి. అది కూడా ఆ పరంపరలో వచ్చేటువంటి వ్యక్తులు మనల్ని ఆథరైజ్ చేయాలన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా సందేహం ఉంది వరకు? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జగద్గురు శీల ప్రభుపాద కి రాధా గోవింద దేవ ససఖి బృంద కి హరినాం సంకీర్తనికి శిల ప్రభుపాదికి శిల గురుదేవ్ కి నితాయ్ గౌర్ ప్రేమనందే హరి హరి బో.